విజ్ఞానం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. దీక్ష విజ్ఞానము యొక్క సుదూర ప్రతిధ్వని, ఇంగ్లీష్ మాటకి తెలుగు పదాలు వాడాను నేను. మాట ఏంటి అంటే డిస్టెంట్ ఈకో అని. డిస్టెంట్ ఈకో, సుదూర ప్రతిధ్వని మన కాన్వకేషన్స్, దీక్షాంత సమారోహాలు. ఈ దీక్షలు తీసుకోవటం అనేటటువంటి ఒక చాలా అభ్యంతరకరమైనటువంటి పదము వాడుకలో ఉన్నది. దీక్షలు ఇవ్వటము, తీసుకోవటము. దీక్షలు ఇవ్వటము, తీసుకోవటం జరగవు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనము చాలా చాలా విషయాలలో చాలా చాలా మార్పులు తీసుకురావాలి. సావిత్రిలో ఇట్ ఈస్ అవర్ ద గాడ్స్ అవేక్, దేవతలు నిద్రలేచే సమయము అంటాడు. అసలు దేవతలు ఎప్పుడైనా పడుకుంటే కదా నిద్ర లేవటానికి. దీక్ష కూడా నిద్రలేచే సమయం. నిద్ర లేవటం ఉంటుంది, కానీ దీక్ష ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉండడు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉన్నాడు అంటే అది దీక్ష కాదు. మూడు దీక్షల విజ్ఞానాన్ని చాలా స్పష్టంగా నేను మీకు చెప్తూ వచ్చాను. నేను ఆ దీక్ష విజ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకు ఈ భూమండలం మీద మానవ శరీరములో 3 సంవత్సరాల కంటే ఎక్కువ అవసరం ఉండదు. అంటే మానవ శరీరం యొక్క అవసరం 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు అన్నది కూడా మళ్ళా ఒక రాంగ్. ఇది ఎంఎస్సీ చదువుతున్నాడు అంటే వాడు యూనివర్సిటీలో ఎన్నాళ్ళు ఉంటాడు? అంతకంటే ఎక్కువ ఉన్నాడంటే ఫెయిల్ అయ్యాడు అనమాట అక్కడ. లేకపోతే ప్రొఫెసర్ సిద్ధం చేశాడను, ఏదో గందరగోళం ఉంటుంది. అర్థమైందా? అంతేత మానవ శరీరంతో అవసరం ఉండదు అంటే నా ఉద్దేశం అలా. మానవ శరీరం ఉంటుంది, కానీ మానవ శరీరము ద్వారా మీరు నేర్చుకోవలసినటువంటి పృథ్వీ విగ్రహం మీద నేర్పబడేటటువంటిది అయిపోతుంది. అందుకని దీన్ని ప్రపంచము అంటాం. అసలు ఆ విద్య గురించే మనకు పట్టదు బాహ్య జగత్తులో. కానీ మనకి ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళకి 3 సంవత్సరాలు కూడా అక్కర్లేదు. రేపటి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి నవరాత్రులతో టెక్నికల్ గా ఇవాళ నుంచి కూడా స్టార్ట్ అయింది. దాని గురించి మనం దెబ్బలాడుకోక్కర్లేదు. ప్రశ్న ఏంటి అంటే ఇవాళ రేపట్లో దత్త జయంతి నాటికి 5 దీక్షలు పూర్తయిపోవాలి. ఇట్ ఈస్ పాసిబుల్. ఈ 5 దీక్షలు అవగాహన చేసుకుని దానికి తగినటువంటి స్థాయిలో మీరు ఎదిగితే, దానికి ఎదిగాము అది దాటేశాము అని మీకే తెలుస్తుంది. తెలియలేదు అంటే అది చేయలేదు అని అర్థం. ఏ కోన విమిషతి ముఖ, ఎక్కడుంది విన్నారు కదా ఎక్కడైనా, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఎక్కడ రెండు సార్లు రిపీట్ అవుతుంది. వైశ్వానర ఏకోన విమిషతి తేజస్, మూడేళ్లు 21 శిరస్సులు, చేతనత్వ విజ్ఞానానికి మూర్తి భవించినటువంటి జగజ్జనని. దీక్ష గురించి చెప్తున్నారు మీరు, మళ్ళా నవరాత్రుల్లో అంటే ఆటోమేటిక్ గా దీక్ష విజ్ఞానమే వస్తుంది. ఈ దీక్ష విజ్ఞానములో మీకు చాలా ఆనందము కలగజేసేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన మీకు తెలియటానికి సుషుప్త స్థితి గురించి చెప్తున్నాడు వాడు. ప్రజ్ఞాన ఘన, ప్రజ్ఞాన ఘన అంటే ఏంటి, కాన్షియస్నెస్ ఘనీభవించి, చేతనత్వం పూర్తిగా ఘనీభవించింది అని అర్థం. దానికి మోడర్న్ టెక్నాలజీలో మనం పెట్టినటువంటి పేరు www. www అంటే వరల్డ్ వైడ్ వెబ్సైట్. అక్కడ అనేక ముఖాలు లేవు, ఉన్నది ఒకటే వెబ్సైట్. కానీ ఆ వెబ్సైట్ లో నువ్వు ఏది కావాలంటే అది ఓపెన్ అవుతుంది. నిద్రలోంచి నీవు నీవుగా లేవవచ్చు, నీవు ఇంకొక వ్యక్తిగా కూడా లేవవచ్చును, అర్థం చేసుకోండి. నిద్ర వెబ్సైట్ లాంటిది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఎవడు మొదటి పేజీ పెట్టుకుంటాడో అదే పేజీతో ఓపెన్ అవుతుంది. కొంచెం కంప్యూటర్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది, తెలియకపోయినా పర్వాలేదు, చెప్పింది అర్థం అవుతే మీకు. వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయి, అనంతం. అసలు మీరు ఆ లోకి 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 వెళ్ళిపోతూ ఉంటే కావలసినన్ని, ఆ కావలసినన్ని పేజెస్ లో మీ ఐడెంటిటీ తెలిసేటటువంటి ఒక పేజీ మీరు ఫ్రంట్ పేజీగా పెట్టుకుంటారు. అంటే అంటే ఎప్పుడు మీరు www ఓపెన్ చేసినా అదే పేజీ వస్తుంది, ఎప్పుడు మీరు నిద్రలేసినా అదే పేరుతో నిద్రలేస్తున్నారు మీరు. దీక్ష విజ్ఞానం గురించి చెప్తున్నాను, అవగాహన చేసుకోండి. పరిపూర్ణమైనటువంటి మాండుక్యోపనిషత్ ప్రపంచంలో బయట వాళ్ళు ఉపయోగిస్తున్నారు, ఆధ్యాత్మిక వేత్తలు తప్ప సోకాల్డ్ ఆధ్యాత్మిక వేత్తలకు అసలు మాండుక్యోపనిషత్తే అర్థం కాలేదు, ఇంక www ఏమర్థం అవుతాయి. కానీ అర్థం అవ్వాలి. దీక్షలు ప్రకృతిలో తీసుకోబడతాయి తప్ప ఆశ్రమాలలో తీసుకోబడవు, అది మీరు అర్థం చేసుకోండి. పిల్లవాడిగా ప్రకృతిలో పుడతాడు, యువకుడుగా ప్రకృతిలో అభివృద్ధి చెందుతాడు, తర్వాత ఏమవుతాడు, ప్రకృతిలోనే వాడు లీనమవుతాడు. ప్రకృతిలో జరుగుతాయి ఇవి. ప్రకృతిలో జరిగేటటువంటి వాటికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అది మీ పేర్లు అవి. దీక్షల గురించి అవగాహన మొత్తము తలకిందరిగా ఇప్పుడు మీరు ఆలోచించాలి కనుక ఇన్నిసార్లు ఇన్ని యాంగిల్స్ లో చెప్పాల్సి వస్తుంది. దీక్షితం అయిపోయిన తర్వాత మీరు దీక్షితులు అయ్యారు అని తెలుస్తుంది, ముందు తెలీదు. ప్రిపరేషన్ ఉంటుంది ముందు, పరీక్షలు లాగా. 5 సంవత్సరాలు వాడు చదువుతాడు ఇంజనీరింగ్ కోర్సు కదా, 5 సంవత్సరాలు వాడు పరీక్ష రాయడు, ప్రతిరోజు పరీక్ష రాస్తాడు వాడు. మామూలుగా జనరల్ గా మనం అనుకుంటే సంవత్సరానికి 3 గంటలు రాస్తాడు పేపర్, మొత్తం మీద 5-6 పేపర్లు ఉంటే 5-6 రోజులు 3-3 గంటలు రాస్తాడు. పోనీ 5 రోజులు 5-3 15 అనుకుందాం మనం, అంటే ఏంటి పంచదశీ విద్యకి ఈక్వేషన్ వేసుకుంటే ఉదాహరణ అర్థం అవుతుంది కదా. అంచేత ఈ మొత్తము 5 ఏళ్ల చదువు 5 గంటల్లో మీరు తేల్చేస్తున్నారు, అవునా? ఈ 5 గంటలలో లేకపోతే 5 రోజుల్లో 3-3 గంటలు మీరు చేసినటువంటి పరీక్షలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష అనుకోండి,
అంటే 5 దీక్షలు 5 రోజుల్లో అయ్యాయి కదా. ఒక్కొక్క రోజు ఎన్ని గంటలు చేశారు? 3 గంటల సేపు చేశారు. కానీ ఆ 3 గంటల సేపు ఆ రోజు ఆ దీక్ష చేసుకోవటానికి ముందు మీరు ఎన్ని గంటలు అవస్థపడ్డారు, ఎన్ని రోజులు అవస్థపడ్డారు? 1 సంవత్సరం అంటాం. నిజమా? 1 సంవత్సరమైనా అవస్థపడ్డాం? మరి ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్, 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్, వర్ణమాల నేర్చుకునే బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడలేదా? అంచేత ఆ 3 గంటల వెనకాతల ఎన్ని సంవత్సరాల శ్రమ ఉంది? అదేనా? అంచేత దీక్ష ఎప్పుడు కూడా సంవత్సర సంవత్సరాల సాధన యొక్క క్లైమాక్స్. అది పరీక్ష. దీక్ష అంటే పరీక్ష. అంచేత నువ్వు పరీక్షకి రెడీ అయ్యావా లేదా? ఇది 5 రకాల దీక్షలు. ఈ 5 నవరాత్రులలో మీరు పరీక్ష రాస్తారు. ఇక్కడ ABCD నేర్చుకోరు, అంత తలకిందరు. ముందు ఇక్కడ ABCD నేర్చుకుంటా ఉంటారు. అర్థమైందా? నవరాత్రులలో మీరు చేసేటటువంటి సాధన మీకు సిద్ధినిస్తుంది అంటాం కదా. నవరాత్రులలో మీరు చేసినటువంటి సాధన మీకు సిద్ధినిస్తుంది. పరీక్షలలో ఆ 3 గంటల సేపు మీరు రాసినటువంటి ఫలితాలు మీకు సిద్ధినిస్తాయి కాదా? ఎగ్జామినేషన్ 3 గంటలు రాస్తారు, కానీ ఆ 3 గంటల పరీక్ష ఆ రోజు, ఆ 3 గంటల పరీక్ష ఏం సిద్ధినిచ్చింది? సంవత్సరం అంతా చదివినటువంటి చదువుకి సిద్ధినిచ్చింది. అంతేకా నవరాత్రులలో చేసినటువంటి ఫలితాలు సిద్ధినిస్తాయి, కరెక్ట్. కానీ ఎప్పుడు? నవరాత్రులలో మీరు చేసినటువంటి దీక్షకి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ ముందు ఉంటే. లేదు, నేను ఇప్పుడు మొదలెడతాను, నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు పరీక్ష, దానికే ఉంది. మార్చ్ సెప్టెంబర్ తప్పేం లేదు. కానీ దీక్షలు అంటే ఏంటో అవగాహన చేసుకోవటానికి చెప్తున్నాను నేను, తప్పేం లేదు. ఎప్పుడైనా మొదలెట్టచ్చు మీరు. కానీ నవరాత్రులు పరీక్షాకాలము అన్నది గుర్తుంచుకోండి తప్ప సాధనాకాలము కాదు. అందువల్ల పరీక్షాకాలము కనుక సిద్ధినిస్తుంది అది. అంతేగా పరీక్షల తర్వాత ఏమొస్తాయి? రిజల్ట్స్ వస్తాయి. సంస్కృతంలో సిద్ధి అంటాం, మన భాషలో ఇంగ్లీష్లో రిజల్ట్స్ అంటాం. ఇంకొక నవరాత్రి సాధనకి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ మీలో మానవ శరీర ధారులు ఎవరైనా సరే, ఆస్తికుడైనా నాస్తికుడైనా, హిమాలయాలలో ఉన్నటువంటి షేర్పాలైనా, టింబక్టు వాళ్ళెవరు, ఎస్కిమోలైనా, లేదు ఆఫ్రికన్ జంగల్స్ లో ఉన్నటువంటి అబోరిజినల్ ట్రైబ్స్ అయినా, ఈ కాలంలో మానవ శరీరధారి అయితే వాడికి 2 దీక్షలలో పరిపూర్ణత వచ్చేసినది అన్నది ఋషులు ఉవాచ. కానీ మనకు గుర్తులేదు. లెక్కల్లో నేను చాలా వీక్, అంచేత ఉదాహరణ ఇస్తాను. 13 అకౌంట్ గడగడగడ అప్పచెప్పగలిగాడు ఎంతమంది మీలో? గడగడగడ అప్పచెప్పేయాలి, ఊ అనగానే చెప్పేయాలి మీరు. కానీ అందరికి 13 అకౌంట్స్ కానీ అప్పచెప్పలేరు. అలాగే అందరూ మొదటి దీక్ష 2వ దీక్ష కూడా తీసేసుకున్నారు కానీ తెలియదు. కానీ 13 అకౌంట్ని మీరు కొంచెం మీకు టైం ఇస్తే ఏం చేయగలరు మీరు? యు కెన్. అది ఇక్కడ జరుగుతుంది కదా. అంచేత నాకు గుర్తులేదే, 1వ దీక్ష నేను తీసుకున్నాను, 2వ దీక్ష నేను తీసుకున్నాను, అసలు అదేంటి? ఇప్పుడు మీరు చెప్పలేకపోయారు అనుకోండి, 13 అకౌంట్ అసలు మీకు చదివే వస్తే మీకు అసలు అంటే ఎంత మూర్ఖత్వం. అలాంటి మానసిక స్థితిలో సంపూర్ణ మానవ జాతి ఉన్నది అన్నది మొదట మీరు అర్థం చేసుకోండి. అంచేత మన ప్రయత్నం అంతా దేని వైపు ఉంటుంది? పరీక్ష రాసేది 1వ దీక్ష 2వ దీక్ష కాదు, 3వ దీక్ష వైపు ఉంటుంది. ఈ దీక్ష విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటే తప్ప ఈ నవరాత్రులని ఉపయోగించుకోవలసినట్టు మీరు ఉపయోగించుకోలేరు. ఇంచేతంటే పరీక్ష పెట్టినప్పుడు ఏ రోజు ఏ పరీక్ష పెడతామో ఆ పేపరే వస్తుంది తప్ప ఇంకో పేపర్ రాదు. పేపర్ అవుట్ అయినా, పేపర్ అవుట్ అయిపోయినా అదే పేపర్ వస్తుంది, ఇంకో పేపర్ రాదు. ఇంకా అలాంటి పరిస్థితులు ఇంకా రాలేదు. అవి వస్తాయేమో రేపో మనకు తెలియదు, ప్రస్తుతం అది గ్యారంటీ. అంచేత మీరు ఈ నవరాత్రులలో మూడవ దీక్షకు సంబంధించినటువంటి జ్ఞానానికి ప్రిపేర్ అవ్వకుండా మీరు నవరాత్రి సాధన చేస్తే ఇంటి దగ్గర కూర్చుని పరీక్షకు ప్రిపేర్ అయినట్టుంటుంది. ప్రిపేర్ అవ్వచ్చు, తప్పేం లేదు. కానీ ఆ అవగాహన, ఆ భావ తీవ్రత, ఆ సంవేదనలో అర్థం చేసుకోండి గురువుల యొక్క. నవరాత్రి వచ్చిన ప్రతిసారి కూడా ఆ గురు పరంపర మీ నుంచి ఏం ఆశిస్తుంది అంటే కనీసము మూడవ దీక్ష మీరు పూర్తి చేసుకుంటారు అని. ఎందుకింత గందరగోళం మూడవ దీక్షలో? ఇంచేతంటే రెండవ దీక్ష మూడవ దీక్షకి మధ్య ఎన్ని జన్మలైనా మీరు వేస్ట్ చేసుకోవచ్చు. యు కెన్ మిస్ ఇట్. ఆ దీక్షా పరంపర యొక్క 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతారా, అసలు జాయిన్ కారా? మానేయొచ్చు ఎడ్యుకేషన్ అక్కడ. అంటే 10th క్లాస్ ముందు కూడా మానేయొచ్చా? ఇంకా ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు, కానీ భావం అర్థమవుతుంది కదా. అలాగా ఆ ప్రమాదంలో మానవ జాతి గత 5000 సంవత్సరాలుగా ఉంది. ముఖ్యంగా భారతీయులు అనుకునేటటువంటి వాళ్ళు గత 5000 సంవత్సరాల నుంచి స్టకప్ అయిపోయారు. అక్కడ స్టకప్ అయిపోయారు అన్నదానికి కారణం ఏంటి అంటే, పెద్ద ఉదాహరణ ఏంటి అంటే, వాళ్ళకి జన్మ పరంపరను తెలియజేసేటటువంటి వాళ్ల భారతీయ సంస్కృతినే వాళ్ళు మర్చిపోవుట. ఎవరికి జన్మ పరంపర తెలియదు. కబులు చెప్తారంటే నాస్తికుడికి పునర్జన్మ గురించి అవగాహన లేనటువంటి వాడు ఎలా జీవిస్తున్నాడో మనము కూడా అంతకంటే గొప్పగా జీవించటం లేదు. మనము ఈనాడు చేస్తున్నటువంటి పని, రాబోయేటటువంటి జన్మలలో ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందో అనేటటువంటి ఆలోచనే లేదు అసలు ఎవరికీ కూడా. కానీ చైనాలో, జపాన్లో ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. మరి మీరు వెళ్ళగలిగితే మీరు అదృష్టవంతులు. అప్పులు ఇస్తారు వాళ్ళు. అప్పు తీసుకుంటే ఏం రాస్తారంటే ప్రామిసరీ నోట్ రాస్తారు. ఒకవేళ నేను ఈ జన్మలో తీర్చుకోలేకపోతే మరి మీ అదృష్టం పరీక్షించుకోండి. వాళ్ళు ఉన్నారు ఇచ్చేవాళ్ళు. మీరు ఇలా రాసి ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. కానీ మనం వెళ్ళగలగాలి ముందు జపాన్కో చైనాకో. వాళ్ళు మనకు దొరకాలి, వాళ్ళకి ఇవ్వాలనిపించాలి మనకి. కానీ ఆ నోటు రాసుకుంటున్నటువంటి వ్యక్తికి జన్మ జన్మాంతరాల మీద ఎంత విశ్వాసం ఉన్నదో అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే, మీరు నోటు రాసినా రాయకపోయినా జరిగేది అదే. డబ్బు గురించే కాదు, మీరు ఆడిన ప్రతి మాట కూడా బూమరాంగ్ అవుతుంది. మాట కూడా ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. అంటే మాట్లాడటం మానేస్తాం మాస్టర్, అదే మానేయక్కర్లే. భావం అర్థం చేసుకోండి ఏం చెప్తున్నా. మూడవ దీక్ష గురించి చెప్తున్నాను నేను. నవరాత్రులలో, ఏ నవరాత్రుల్లో అయినా, యూ స్టార్ట్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఆన్ ది 3rd ఇనిషియేషన్. మూడవ దీక్ష యొక్క పేపర్లకి మీరు ప్రిపేర్ అవ్వాలి తప్ప ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ నేను 10th క్లాస్ పరీక్షలు కోర్సు పక్కన పెట్టుకుని ఆ పుస్తకాలు చదువుతానంటే ఆ తప్పు జరుగుతుంది మానవ జాతిది. అంతేత అర్థమైందో చెప్తోంది ఏంటో, ముందు గురువు దీక్ష ఇవ్వడు, మీరు దీక్ష తీసుకోరు. మీరు దీక్షలోకి ఎదుగుతారు. పరీక్ష రాశారు మీరు. పరీక్ష రాయటం వల్ల మీరు ఆ ఇంజనీరో డాక్టర్ అయ్యారా, లేకపోతే ఆ జ్ఞానం ఉండటం వల్ల ఇంజనీరో డాక్టర్ అయ్యారా? జ్ఞానం ఉండటం వల్ల అయ్యారు. జ్ఞానం ఉంది కనుక మీరు పరీక్ష రాసినా పాస్ అవుతారు. చాలా మంది ఘంటాపదంగా చెప్పగలరు మేము పాస్ అవుతామని, ఫస్ట్ క్లాస్ కూడా వస్తుందని. ఏం చెప్పలేరంటే ఫస్ట్ క్లాస్ లో మార్కుల రేంజ్ చెప్పలేరు. అంచేత పరీక్ష రాయక ముందే హీ నోస్. అర్థమైందా? అంచేత దీక్ష అనేది ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. మరి ఇదంతా ఏంటి దీక్ష అంటే? సిద్ధి ఏ రేంజ్ లో మనం దాన్ని అర్థం చేసుకోగలిగాము, బాగా అర్థం చేసుకోగలిగామా, చాలా చాలా బాగా అర్థం చేసుకోగలిగామా, అర్థం చేసుకున్నాము అనేటటువంటి భ్రమలో ఉన్నామా, భ్రమలో ఉన్నామా అన్నది ఫెయిల్యూర్. దానికి నవరాత్రులు మీకు ఉపయోగపడతాయి. నవరాత్రులు తప్ప మిగతా రోజుల్లో మేము పరీక్ష రాస్తాము, మీకు అర్థం కాలేదు అసలు. మొత్తం దీక్షా విజ్ఞానం అర్థం కాలేదు మీకు. యు కెనాట్ ఎగ్జామినేషన్ డేస్ అనౌన్స్ చేసేసిన తర్వాత అదే రోజుల్లో మీరు ఆ పరీక్ష రాయాలి, లేకపోతే ఏం చేయాలి? బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంచేత రాబోయేటటువంటి రోజులలో ఖచ్చితముగా ఈ 5 నవరాత్రులు కూడా పరీక్షాకాలముగా మారిపోతాయి. అందువల్ల ఈసారి కూడా పరీక్ష రోజు పరీక్ష పడింది రామనవమి. తిట్టుకుంటాం మనం, ఎందుకు పడింది అని. బట్ నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి కరెక్ట్ గానే ఉంటుంది. నీకు సెలవు కావాలంటే అట్ట ఆ రోజు సెలవు కావాలా అక్కర్లేదా? సెలవు కావాలంటే అర్థం ఏంటన్నమాట, మన ఆలోచన విధానాలలో చాలా 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 అవగాహన రావాలి, మార్పు రావాలి. పరీక్ష రోజు లేదు, ఆ రోజు సెలవు కావాలంటే అట్ట మీరు. కానీ తమాష ఏంటి, పండుగ రోజుల్లో సెలవులు కావాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి నానుడికి ఎప్పుడో శ్రీకారం చుట్టాం. చుట్టిన తర్వాత అది పోతోంది అని బాధపడుతున్నాం. కానీ మీరు బాధపడినా బాధపడకపోయినా ప్రకృతి తన పని చేసుకుంటూనే పోతుంది. రాబోయేటటువంటి రోజుల్లో జరిగేది ఇది. ఉగాది నాడు పరీక్ష స్టార్ట్ అవుతుంది, రామనవమి నాడికి పరీక్ష ఎండ్ అవుతుంది, దశమి నాడికి పూర్ణాహుతి. పూర్ణాహుతి అంటే ఏంటి? యజ్ఞము, యజ్ఞం యొక్క ఫలితము. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తే ఫలితం రాదు. ఎందుకు రావటం లేదు అంటే యజ్ఞానికి ఫలితము కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. పరీక్షకి చదువుకోకుండా పరీక్ష రాస్తే యజ్ఞఫలం మనం గ్యారంటీ, పరీక్ష ఫలం మనం గ్యారంటీగా ఇవ్వచ్చు. ఏంటి గ్యారంటీ? నేను రాదు అక్కడి నుంచి. ఇంకేట పూర్ణాహుతి యజ్ఞము చేస్తున్నాము అంటే అర్థం ఏంటన్నమాట, ఆ యజ్ఞానికి కావలసినటువంటిది ఒక సంవత్సరం కిందటి నుంచి రెడీ అవ్వాలి. మీరు రెడీ అవుతే ఖచ్చితంగా యజ్ఞం యొక్క ఫలితం మీకు వస్తుంది. మనము కొన్ని జన్మల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, అది గుర్తుంచుకోండి. అంచేత మళ్ళా అవుతుంది మాకు, మళ్ళా ఓ జన్మ పడుతున్నాం మాస్టారు ఆగాల. మీకు అర్థం కాలే నేనేం చెప్పాను, మీ యొక్క అదృష్టము మీ యొక్క దురదృష్టము రెండు. అదృష్టం ఏమిటి అంటే మీరు 3వ దీక్షకి సర్వసన్నాహాలు తీసుకుని పుట్టారు భారతదేశంలో. దురదృష్టం ఏంటి అంటే అటు పరీక్ష పెట్టేవాడు లేదు, ఇటు పరీక్ష రాసేవాడు లేడు. భలే భలే అనుభవాలు వస్తూ ఉంటాయి ఎగ్జామినర్గా వెళ్ళినప్పుడు. మొన్న ప్రాక్టికల్ ఎగ్జామినర్గా వెళ్ళాను నేను 9 గంటలకి. తలుపు తాళం వేసింది, నేను ఒక్కడనే ఉన్నా ఎగ్జామినర్ని, ఎవడు లేడు అక్కడ, ఎవడు లేడు అసలు. ఎక్కడో తెలుసు అది జరిగింది మా కాలేజీలోనే. మా కాలేజీలో ఇంటర్నల్ ఎగ్జామినర్గా వెళ్ళాను నేను 9:00. ఓ స్టూడెంట్ లేడు, ఓ అటెండర్ లేడు. మరేం చేయాలి? రూల్ రూలే కదా, పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు. కనుక నేను అక్కడే కూర్చున్నాను. నేను 5 నిమిషాలు తక్కువ 10కి స్టూడెంట్స్ రావటం మొదలెట్టారు. 10 గంటలకి అందరూ వచ్చారు 5 నిమిషాలు. ఏమయ్యా 9 గంటలకు కదా 10 గంటలకు వచ్చావు? మేము 10 గంటలకి అనుకున్నామండి అన్నాడు. మా కాలేజీలో ఇలాంటివి జరుగుతాయి, మరి అన్ని కాలేజీలో జరుగుతాయో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 9 గంటలకు పరీక్ష, 10 గంటలకు స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఎగ్జామ్ నేనే కనుక ఏం చేశాను, నేను పరీక్ష పెట్టేశా. మరి ఇక్కడ కూడా మీరే ఎగ్జామినర్ కదా మాస్టర్, పరీక్ష పెట్టే అంటారేమో అని నా భయం. కానీ ఇక్కడ పరీక్షలు నా చేతిలో లేవు, మీ చేతిలో ఉన్నాయి, అంతా సెల్ఫ్. కానీ డేట్స్ మీరు మార్చలేరు, అదే అర్థం చేసుకోండి. నవరాత్రులలోనే మీరు పరీక్ష రాయగలరు తప్ప, నవరాత్రులలోనే మీరు ఈ దీక్షలను జంప్ చేయ, ఏ నవరాత్రి అయినా కావచ్చు అది. రామనవరాత్రులే అవ్వకలే. ఎన్ని నవరాత్రులు చెప్పుకున్నాం మనం? రామనవరాత్రుల తర్వాత గాయత్రి నవరాత్రులు, జగద్గురు నవరాత్రులు, గణేష నవరాత్రులు, దేవి నవరాత్రులు. ఇందులో ఎప్పుడైనా రాయొచ్చు మీరు పరీక్ష. ఇంతవరకు స్పష్టంగా అర్థమైందా మీకు? సిలబస్ ఏంటి మీకు? అనేక జన్మల బట్టి ఆ సిలబస్ మీరు నేర్చుకుంటున్నారు. కొత్తగా మీరు ఆ సిలబస్ను నేర్చుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఆ సిలబస్ నే రామకృష్ణ పరమహంస సాధనగా ఈ రోజు నిన్న కూడా మీకు ఆ బుక్ ఇచ్చాను నేను. ఇనిషియేషన్స్ హ్యూమన్ అండ్ సోలార్, దాని రెండో పేజీలోను మూడో పేజీలోను ఉంది, అక్కడ పేర్లు కూడా రాశాను నేను. అచేత ఈ రామనవరాత్రులలో మొదటి మూడు రోజులలో, తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులలో మీరు రామచేతనత్వాన్ని దాచేయటానికి ప్రయత్నం చేయండి. రామచేతనత్వం అంటే ఆచమనం చేయటం. ఆచమనం చేయటం అంటే మనస్సు, వాక్కు, కర్మ, మనోవాక్కాయ కర్మల యొక్క ఏకీకరణ. అది మీకు ఇష్టమైనటువంటి పనులలో జరుగుతున్నది. అది ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ రామచేతనత్వం ఉన్నది అన్నది అర్థం చేసుకోండి. మీరు మళ్లీ అర్థం చేసుకోండి, మళ్ళా మొదటికి రెండు రాకండి. రాముడు అంటే ఒక వ్యక్తి అని, అది అసలు అది మీరు ఎంత తొందరగా మర్చిపోగలిగితే అంత తొందరగా మీరు ముందు ముందుకు ఎక్కగలరు. రామ చేతనత్వము అంటే అర్థం ఏంటి అంటే రామ బాణము డైరెక్ట్ గా ఎడుగుతుంది. ఏది డైరెక్ట్ గా ఎడుగుతుంది? మనస్సులో ఉన్నటువంటి ఆలోచనే వాక్కు రూపంలో వచ్చి వాక్కు రూపంలో ఉన్నదే కర్మ రూపంలో ఏది వస్తుందో అది అలా దిగిపోతుంది. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః. మహాత్ముల యొక్క మనస్సు, వాక్కు, ఆచరణ ఒకలాగే ఉంటుంది. ఇది రామచేతనత్వం అంటే. ఎంత అసంభవమైనా ఆ రామ అనే చేతనత్వం సాధించేస్తుంది. అది రామాయణంలో ఉన్నటువంటి అంతరార్థం. మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి. చాలా పెద్ద రహస్యాన్ని చెప్పేశాను నేను, కానీ చెప్పేస్తే ఉంది ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ యాటమిక్ ఎనర్జీ ఇచ్చేస్తుంది. చాలా పెద్ద రహస్యం అంటే ఏం లాభం? అర్థమవుతుందా? ఆ ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ చూడండి, గురుదేవుల యొక్క మదన్మోహన్ మాలవ్య ద్వారా ఆయన గురుదేవులు రాకుండా జరిగినటువంటి జీవిత కాలము రామచేతనత్వం. మొదటి దీక్ష మళ్ళీ అర్థం చేసుకోండి ఏం చెప్పారు. పుస్తకం నిన్న తీసుకున్నారు కదా, ఆ పుస్తకంలో మదన్మోహన్ మాలవ్య ద్వారా ఆయన దీక్ష తీసుకుని గాయత్రి మంత్ర సాధన చేస్తూ ఉంటాడు. దాని పరిణతి ఎలా వచ్చింది? ఆయన దాదా గురుదేవులు సూక్ష్మ శరీరంలో దర్శనం ఇచ్చారు. ఇది మొదటి దీక్ష యొక్క పరిసమాప్తి. ఇది మీ జీవితంలో జరిగితే మొదటి దీక్ష మీది పూర్తి అయిపోయినట్టు. అంటే మొదటి దీక్ష యొక్క సిద్ధి ఏంటన్నమాట? దాదా గురుదేవులతో పరిచయం. దాదా గురుదేవులు అంటే ఆ దాదా గురుదేవులు మీ దాదా గురుదేవులు ఎవరో లేదో మనకు తెలియదు. మన దాదా ఎవరో? ప్రతి చోట దాదాలు వచ్చేస్తున్నారు, గాడ్ ఫాదర్స్. దాదాలు అంటే ఎవరు? ఈ ఏరియా దాదా, ఆ ఏరియా దాదా. మరి మీ దాదా గురుదేవులు ఎవరు? మీ దాదాలు ఎవరు? పరిచయం. మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి, ఈ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గురువు మీ గురువు కాడు. అవ్వచ్చు కూడా, తెలీదుగా. అంచేత ఈ పాయింట్ అర్థమైందా మీకు? మొదటి దీక్ష యొక్క పరిణతి, మొదటి దీక్ష యొక్క సిద్ధి ఏమిటి అంటే మీ యొక్క గురువుతో స్థూల సాక్షాత్కారం కాదు, సూక్ష్మ సాక్షాత్కారం. అంచేత భౌతిక శరీరధారి అయినటువంటి గురువుతో మీరు దీక్ష తీసుకున్నారు, భౌతిక శరీరధారి అయినటువంటి గురువు మీకు దీక్ష ఇచ్చాడు అంటే మీరు చాలా సంవత్సరాలు ఇంకా కష్టపడాలి. మదన్మోహన్ మాలవ్యతో దీక్ష తీసుకున్న తర్వాత ఆయన చాలా సంవత్సరాలు చేశాడు. ఐదేళ్లు ఎంత చేశాడు నాకు కరెక్ట్ గా గుర్తులేదు, చూడండి. అది సంవత్సరాలు చేసిన తర్వాత ఆ దీక్ష భౌతిక శరీరధారి యొక్క మాటలతో ఇన్స్పైర్ అయ్యి, మాటలతో మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని తెలుసుకుని వెళ్తే మొదలెడితే మీరు సూక్ష్మ జగత్తులో మీ యొక్క గురువులతో పరిచయం కనిపిస్తే, మరి మాకు ఎట్టా తెలుస్తుంది మాస్టరు గురువుతో పరిచయం అయింది అని. శ్రీరామ శర్మ ఆచార్య, అందుకని నేను చాలా ముచ్చట పడతాను ఆయన్ని, చాలా ఇష్టం నాకు ఆయన. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆయన చెప్పాడు, ఒకవేళ నీ గురువు కనుక నీకు కనిపించి ఆయనకి నీకు ఉన్నటువంటి జన్మ జన్మాంతర సంబంధాల గురించి చెప్పకపోతే ఆయన నీ గురువు కాడు. సింపుల్ టెస్ట్ పెట్టాడు ఎవడికి. అందుకు ఆ పుస్తకాన్ని మళ్లీ మళ్లీ మీరు చేయమంటాను. కానీ నేను మీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఏంటంటే ఈ స్థితి కూడా మీరు దాటేశారు. అంటే ఏ స్థితి దాటేశారు? గురువులతో జన్మ జన్మాంతర సంబంధము మనకి ఉన్నది అనేటటువంటిది మీకు తెలియ చెప్పటం కూడా అయిపోయింది. గురు పరంపరతో, గురు పరంపరలో మీ గురువు అన్నది ఏ గురువు చెప్పలేడు. టాప్ సీక్రెట్ అది. మీ అంతట మీకు మీ గురువు ఎవడో తెలుస్తుంది. రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు, అద్భుతమైనటువంటి గురువులు ఉన్నారు. మీకు ఆ గురువు గురించి చాలా చెప్పాను. అతను మనకి చాలా ఫిట్ గురువు అనిపిస్తాడు నాకు. దాస మలూకా కగే సబ్కే దాతారామ్ అజిగర్ కరేన చాకరి పంచేకరేన కామ్. అది ఐ థింక్ మన క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఏంటి అంటే పంచేయక్కర్లేదు, తిండి కోసం ఎక్కడికి వెతుక్కోక్కర్లేదు, అజిగర్ కరేన చాకరి పంచేకరేన కామ్. దాస మలూకా కాగే, ఆయన మలూక దాస్, కబీర్ దాస్ పరంపరలోని ఒక వ్యక్తి, మా గురువు. ఏం చెప్పాడు ఆయన? సబ్కే దాత, అక్కడ కొంపముంచాడు. మనం మిగతాదంతా విని అది వినాం. సబ్కే దాత ఎవడు? రామంటే ఏం చెప్పాను ఇప్పుడు ఇందాక నేను? మనస్సు అది ఉంటే అసలు గురువు ఎందుకు, అధికారులు ఎందుకు, పావులు ఎందుకు, ఎవడో అక్కర్లేదు. ఖచ్చితంగా మీకు తిండి దొరుకుతుంది. రామ అనే శబ్దాన్ని మనం చాలా రాంగ్ యూజ్ చేసుకుంటాం. మనం ఎవడి ఆలోచన వాక్కు రూపము దాల్చి కార్యరూపంలో పెట్టబడుతుందో వాడికి ఖచ్చితంగా సిద్ధి వస్తుంది. మొదటి దీక్ష రామనామ దీక్ష, రామమంత్ర దీక్ష గురించి చెప్తున్నాను నేను. దీని పరిణితి ఎక్కడికి వెళ్తాం? జన్మ జన్మల బంధముతో బంధాలతో మనకు ఉన్నటువంటి గురు పరంపరను తెలుసుకోవాలి. ఈ జన్మ జన్మల బంధాలు శిష్యుడికి తెలుస్తుందా, గురువుకి తెలుస్తుందా? మొదటి దీక్ష తర్వాత చదివారు కదా గురువుగారి చరిత్ర. శిష్యుడికి తెలిసిందా, శిష్యుడికి గురువు చెప్పాడా ఉందని? శిష్యుడికి గురువు చెప్పాడు, లేకపోతే శిష్యుడికి తెలిసిపోయిందా? గురువే చూపించాడు అంతేగా. మరి మీకు మీ గురువులు చెప్తున్నారా లేదా, మీరు అన్ని జన్మలు బట్టి మాతోనే ఉన్నారయ్యా మా పని చేయండి అని చెప్తున్నారా లేదా? మీకు మ్యాజిక్ ఏదో కావాలి. వచ్చిన గొడవ ఏంటంటే తప్పని పైనుంచి వారు ఆయన మీ మీద పడితే చెప్తూనే ఉన్నారుగా గురువులందరూ కూడా, బాబు అనేక జన్మల నుంచి మనందరము కలిసి పనిచేశాము. మీ గురువు ఎవరు? మీకు ఎవడు నచ్చితే వాడు. అది చాలా ఈజీగా ఆ రిథం పట్టుకుంటాం మనం. కానీ అక్కడ ఈ రామ దీక్ష లేకపోవటం వల్ల అందరం కలిసి గంగలో దిగుతున్నాం. అందరం అంటే అటు గురు పరంపర గంగలో దిగుతోంది, ఇటు శిష్య పరంపర కూడా గంగలో దిగుతోంది. సమాచారం ఏంటంటే అసంభవాన్ని సంభవం చేయగలుగుతున్నారు శిష్యులు, గురువుని గంగలో దింపగలుగుతున్నారు. ఎలా? రామదీక్ష లేదు కనుక. రామదీక్ష అంటే మనస్సులోనే మీరు గూడుపుటాన్ని చేసేసుకుని ఐ బిలాంగ్ టు దిస్, నేను షిర్డీ సాయి భక్తుణ్ణి కనుక సత్యసాయి మాట వినను. ఎందుకు సత్యసాయి మాట విన్ను? షిర్డీ సాయి అడుక్కుతున్నాడు. బాబు సత్యసాయి అంతకంటే పెద్దగా అడుక్కుంటున్నాడు, లేకపోతే అవంతా ఎలా కడుతున్నాడు అని చెప్పిన వీడు. వీళ్ళు సత్యసాయి అడుక్కు తింటాం లేదంటాడు. వీడు అడుక్కోకుండానే అవన్నీ వస్తున్నాయానికి అంటే అక్కడ పాపం వీళ్ళ అహంకారాలు ఎక్కడ తిట్టుతున్నాయంటే భిక్షాపాత్ర పట్టుకుని వీడు ఇంటి ముందుకు రాలేదు. అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. రెండవ దీక్ష కూడా మీకు పూర్తి అయిపోయినది అని చెప్తున్నాను నేను. మొదటి దీక్ష ఏం తెలుపుతుంది మీకు? గురువుతో మీకు ఉన్నటువంటి అనేక జన్మల పరంపర చెప్తుంది మీకు. ఈ అనేక జన్మల పరంపర మీకు తెలియదు, గురువు చెప్తాడు, బాబు అప్పుడు ఇలా చేశాం, ఇప్పుడు ఇలా చేశాం, ఇప్పుడు ఇలా చేశాం. ఆ బేసిస్ మీద నువ్వు ఇలా చేయన్నాడు తప్ప ఈయనకేం కనిపించలే. అక్కడ కనిపిస్తే ఏమనుకున్నాడు పాపం ఆయన? ఈయన భూతం, ఈయన దెయ్యం. మనం శీలా శర్మ ఆచార్య కంటే ఒక మెట్టు పైన ఉన్నాం. గురువుని భూతం దెయ్యం అనుకోవటమే ఇంకా మనం. ఎంతైనా గురువు కంటే శిష్యుడు గొప్పవాడే కదా. గురువు ఆనందిస్తాడు పాపం, ఆయన నేను చూడకండి పాపం. రామదీక్ష అర్థమైందా? మొదటి మూడు రోజుల్లో ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. చెప్పింది మీ మనసులో వచ్చినటువంటి ఆలోచనని ఆచరణలో పెట్టండి. ఓ వేదాంత సేఫ్ మాస్టర్ అన్నాడు. ఏప్రిల్ 1 విడుదల, ఏంటా సినిమా కరెక్టేనా? వాడు ఎంత దీక్ష తీసుకున్నాడు పాపం? అంతే అయిపోయేవాడు. అంతేత మీరు అలా జరగలేదు అనుకోండి, మీకు నాకు అర్థమైపోతుంది. అలా ఏం చేయకాలే మీరు. కానీ ఆ భావం అర్థం చేసుకోండి. అక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే అనుకున్నంత సులభం కాదు, అది అలవాటు తప్పింది కదా. అలవాటు చేసుకోండి. అది ఏంటి అలవాటు తీసుకోవాలి? ఆలోచన, వాక్కు, ఆచరణ ఒకటే అవ్వాలి. ఇది ఒకటే అవుతే కానీ ఆ సూక్ష్మ శరీరధారి అయినటువంటి గురువు నీకు పని అప్పచెప్పలేడు. ఎందుకు అప్పచెప్పలేడు? ఆలోచన మాత్రమే ఆయన ఇవ్వగలడు. ఆ ఆలోచన కార్యరూపం ఎలా దాలుస్తోన్నది ఆయనకు పట్టదు. కృష్ణుడు ద్రష్టగా ఉంటాను నేను, రథ సారథిగా ఉంటాను నేను. యుద్ధం ఎవడు చేయాలి? ఆయనే ఆయుధాలు ఏం పట్టుకోడు. యుద్ధం చేయవలసింది నువ్వు, యుద్ధం చేయవలసింది నువ్వు. ఎవరితో యుద్ధం చేయాలో మాత్రం చెప్తాడు. ఎవరితో యుద్ధం చేయాల్సి వస్తుంది? మీ తాతతో, మీ కుటుంబ సభ్యులతో, ఇంకా గురువులతో. భగవద్గీత మొదటి అధ్యాయం పూర్తిగా చదువుకోండి. రెండవ దీక్ష మొదలెట్టేటప్పుడు వచ్చేటటువంటి బాధలన్నీ తెలుస్తాయి ఇక్కడ. అది దాటేశారు మీరు ఇదివరకు జన్మలోనే. మళ్ళా పిచ్చివాళ్ళలాగా అదంతా చేస్తాం అనకండి. చేస్తామంటే యూ కెన్ రిపీట్ ఇట్, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, తప్పేం లేదు అది. కానీ అవి కూడా అయిపోయింది మీకు. ఏంటి రెండవ దీక్ష? అయిపోయిన తర్వాత మూడవ దీక్ష గురుదేవుల యొక్క చరిత్రలో ఎక్కడ ఉన్నది? చదివారుగా మీరు, నాకేం తెలుసు అది ఎక్కడుందో చూడండి. ఈ దేశకాల పరిస్థితుల్లో ఎక్కడ పుట్టావో అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ ఉండు. చెప్పారా లేదా? అది ఆయన చెప్పాడు కదా, అది కూడా మీకు చెప్పబడుతుంది కదా. అంచేత రెండవ దీక్షలో చేయవలసినటువంటి పనులు ఇవంతా కూడా ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీకు వీలైనటువంటి పనులు మీరు చేస్తూ ఉండండి. ఇది ఎంతవరకు? కుటుంబం వరకు. అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో దేశానికి అవసరమైనటువంటి పనులు కూడా ఉన్నాయి. అప్పుడు దేశానికి ఏం కావాల్సి వచ్చినప్పుడు, అప్పుడు ఆయన ఏం చేశాడు? నేను నా బాధ్యతలు నెరవేర్చాలి కనుక స్వాతంత్రంలో నేను పాలు పంచుకోను అన్నాడా? పాలు పంచుకున్నాడు. పాలు పంచుకుని ఒక విచిత్రమైనటువంటి దుస్థితికి లోనయ్యాడు. ఏంట విచిత్రమైనటువంటి దుస్థితి అంటే పంటి మధ్య జెండా, పోలీస్ వాళ్లతో లాఠీ దెబ్బలు. రెండవ దీక్ష. మన అదృష్టం బాగుంది, ఇదంతా అయిపోయింది అని చెప్పి దాని గురించి వరీ కావక్కర్లే. ఇదివరకు జన్మల్లోనే గడిచిపోయాయి ఇవంతా కూడా. కానీ ఇవంతా రిపీట్ అవుతాయి ప్రతిసారి మీరు. అందుకే కంప్యూటర్ టెక్నాలజీ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మీకు చాలా సులభంగా అర్థమయ్యేట్ చేస్తుంది. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా మళ్ళీ మొత్తం అన్ని ఓపెన్ అవుతాయి. కానీ గబగబగబగా ఓపెన్ అయిపోయి మీరు ఫైనల్ ఎక్కడున్నారో అక్కడికి వస్తారు. అర్థమైంది కదా? ఇంకా రెండవ దీక్షలో ఏంటి? బాధ్యతలను స్వీకరించుట, కుటుంబంలో. రెండోది, అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితికి అనుగుణ్యంగా ఆ మానవ సమాజములో నీవు చేయగలిసినటువంటి బాధ్యతలు కూడా నెరవేర్చట, మానవ సమాజములో. ఇది రెండోది. ఇవి రెండు మనం పట్టించుకోం, ఆయన సాధనలు పట్టించుకుంటే ఆవిడకి కావాలి, ఆ సాధనలు ఆవిడకి అక్కర్లే. అసలు ఇది మెయిన్. గాంధీ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన ఆధ్యాత్మిక జగత్తులో. ఆయన యొక్క గురువు ఆయనకి దర్శనం ఇచ్చి నువ్వు ఇది చెయ్యి అని చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? తప్పదు వెళ్ళాలి. ఏం నేర్చుకోవటానికి వెళ్ళాడు? యోగ విద్య నేర్చుకోవటానికి వెళ్ళాడు. గాంధీ గారి గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. క్రియాయోగి ఆయన, అద్భుతమైనటువంటి థియాసఫిస్ట్, ఇన్నర్ వాయిస్, అంతర్వాణి వినగలిగేటటువంటి యోగి. అంతర్వాణి అంత ఈజీగా అందరికీ ఏం వినిపించేది. ఆయన యొక్క ధీరత్వము వీరత్వము మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే, కలకత్తా దగ్గర ఎక్కడది హిందూ ముస్లిం రాయిట్స్ జరుగుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్, మిలిటరీ వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఆయన ఒక్కడు వెళ్తాడు అక్కడికి. ఎక్కడో నాకు గుర్తు, ఎక్కడో తెలియ సంఘటన అది, నవఖలి. అక్కడికి వెళ్తే ఒక్కడు, అక్కడ కర్ఫ్యూ పెట్టారంటేనే మనం ఇల్లు దాటి బయటికి వెళ్ళాం. మనం సంగతి నేను వెళ్ళను, మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు. కానీ అక్కడ అసలు ఎవడు లేడు, అసలు ఈయన ఒక్కడు వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోతే ఒకడు కత్తి పట్టుకుని వస్తాడు ఆయన దగ్గరికి. నా కొడుకుని రాయిట్స్ లో చంపేశారు, నేనేం చేయాలన్నాడు, కత్తిపడే అన్నాడు. చూశారా గాంధీ సినిమా మీరు? నిజంగా జరిగిన సంఘటనలంతా మీకు ఆ సత్తా అర్థమవుతుందా? అంగుళీమాలుడు కథ విన్నారా? దానికి దీనికి ఏంటి తేడా? అక్కడ ఒక అంగుళీమాలుడే బుద్ధుడు ఫేస్ చేసింది, ఇక్కడ తెలియదు మీకు గాంధీ ఎంత గొప్పవాడు. ఇంచేతంటే గాంధీ ఫాలోవర్స్ చూసి గాంధీతో పోలిస్తే అట్ట. ఎస్ఎస్ఐ క్లాసులు అందరూ చాలా ఉపయోగపడతాయి, లీడరా ఫాలోవరా? ఫాలోవర్ ఎప్పుడు లీడర్ కాడు, సో నో ప్రాబ్లం. అంచేత గాంధీ ఫాలోవర్స్, కాంగ్రెస్ పీపుల్ కెన్ నెవర్ బికమ్ గాంధీ బికాస్ దే ఆర్ ఫాలోవర్స్, బట్ లీడర్ ఈజ్ ఎ లీడర్. ఆ గాంధీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చెప్తున్నాను నేను. ఆధ్యాత్మిక జగత్తులో జన్మ పరంపరలు అన్ని తెలిసి నీ యొక్క గురువుతో నీకు సంబంధం ఉన్నప్పటికీ కూడా బాహ్య జగత్తులో నువ్వు నీ గురువుకి నీకు కావలసిన మార్గదర్శనం వెతుక్కోవలసినదే రెండవ దీక్ష యొక్క గందరగోళం. అంచేత ఈ గందరగోళానికి షార్ట్ కట్స్ కావాలి కదా. నేను పెట్టిన షార్ట్ కట్ ఏంటి? అందరి గురువుని పెట్టేసుకోండి. ఒక గాంధీ గారే ఎందుకు? ఏ గురువు కనిపిస్తే ఆ గురువుని పడేసుకోండి అక్కడ. దానికి ఏం పేరు పెట్టాం మనం? గురు సత్తా పెట్టుకోండి. యూ హ్యావ్ టు డూ ఇట్. ఎటచ్చి గురువు గారి కంటే రెండు ఆకులు ఎక్కువ చదివి ఆయన ఒక గాంధీని వెతుక్కుంటే మనం గురు పరంపర అంతా తెచ్చి పెట్టేసుకుని ఇంతకీ ఎవడు వాళ్ళలో వాళ్ళని ప్రశ్నించి ఇదయ్యా నా ప్రాబ్లం దూ సాల్వ్ చేస్తావా దూ సాల్వ్ చేస్తావా, నో టూ ఎక్స్పర్ట్స్ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్, వాళ్ళు కొట్టుకు చూస్తున్నారు మనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు కాబోలు. అంచేత గాంధీ గారి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఏం నేర్చుకోవటానికి? యోగ విద్య నేర్చుకోవటానికి. అక్కడ ఆయన ఏం నేర్చుకున్నాడు? అది మాత్రము మీలో మనలో ఎవడు ఆచరణలో పెట్టము, కాని శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులం, ఫాలోవర్స్. గాంధీ గారు ఏం చెప్పాడు? స్వాతంత్రం రాగానే ఏమవ్వాలి కాంగ్రెస్? మనం కాంగ్రెస్ ఎందుకు చేరతాం? సేవ చేయటానిక, మినిస్టర్లు అవటానిక? ఒకవేళ కాంగ్రెస్ లో ఉంటే మినిస్టర్లు అవ్వకపోతే అప్పుడు ఎందులో చేరతాం? దేశం మంచి కోసం చేస్తాం. అంచేత రెండవ దీక్ష యొక్క మీ జీవితాల్లో జరిగినటువంటి ఏవైనా స్మృతులు వస్తాయేమో గుర్తు చేసుకోండి. ఎందుకు ఇదంతా చెప్పేది? హరికథలేం చెప్పడం లే, నేను అయిపోయింది ఇదంతా మీ జీవితాలలో. గాంధీ గారి దగ్గరికి వెళ్లిన తర్వాత ఆయన ఏం నేర్చుకున్నాడు? అది సాఫల్యం యొక్క స్వర్ణిమ సూత్రాలు అని ఆయన ఆత్మకథలో పెట్టుకున్నాడు. ఆయన బోల్డ్ హెడ్డింగ్, రెండవ దీక్ష మీకు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ప్రతి గురువు ఇక్కడి నుంచి వెళ్లాడు. మేమిది చెయ్యము అనకండి, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్లీ అక్కడ కంప్యూటర్ టెక్నాలజీ ఇవాళ క్లోజ్ చేసేసి మళ్లీ రేపు మీరు ఓపెన్ చేస్తారు, ఏమవుతుందో తెలుసా మీకు? మొదటి పేజీ నుంచి అన్ని పేజీలు మళ్ళా వస్తాయి. మీరు చూసుకోండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అంచేత మీరు మళ్లీ ఆ ఆచరణ రిపీట్ చేసుకోవాలి. మీరు రామకృష్ణ పరమహంస ఏం చేశాడు, మాలపల్లికి వెళ్లి తన గడ్డము జుట్టుతో వాళ్ల పాకీ దొడ్లు తుడిచాడు. చెయ్యాలి. సాఫల్యం యొక్క స్వర్ణిమ సూత్రాలు మీరు ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. చాలాసార్లు చెప్పాను అది. అదేంటి, రెండవ దీక్షలో మీరు చేయవలసిన ఇంకేంటి, అక్కడే మనలో చాలా మంది దెబ్బతిన్నాం. వుండెడ్ సోల్జర్స్ అంటాయే, అనేక జన్మలలో అనేక సార్లు అక్కడే దెబ్బతింటాం మనం. దెబ్బతిన్నాం కూడా కానీ దాటేశాం. కానీ దాటేసినా అది వీక్ పాయింటే. పరీక్షల్లో కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని క్వశ్చన్స్ చాలా వీక్ గా ఉంటాయి. పరీక్ష ముందు చదువుకోవాల్సిందే, వాటిని చదువుకుంటాం. కానీ ఏం కోరుకుంటాం మనం? అదే రాకూడదని కోరుకోండి. అది రాకూడదని వస్తే చేయగలిగేదేం లేదు, చెయ్యాలి మీరు. ఇంకా రెండవ దీక్ష, రెండవ దీక్షలో ఏమేం చేయాలి? మీరు మంత్రజపాలు చేస్తూ కూర్చోరు. మంత్రజపం ఏ స్టాండర్డ్? ఐదు మాలలు క్రమం తప్పకుండా అఖండ దీపం దగ్గర, అదే జ్యోతి దగ్గర జపం చేసింది మొదటి దీక్షలో. అంచేత మళ్ళా మొదటి దీక్ష లక్షణాలన్నీ మేము చేస్తాం అనేటటువంటి మూర్ఖత్వం నుంచి బయటపడింది. మంత్రజపాలు సాధనలు మీకు ఇంకక్కర్లే. ఇంకేం కావాలి? ఈ ఆచరణ. ఏ ఆచరణ? బాధ్యతలు నిర్వహించటము. సమాజం కొరకు అప్పుడు దేశకాల పరిస్థితుల్లో లీడర్స్ ఏం చెప్తారు, మరి ఇప్పుడు లీడర్స్ ఎవరు? సమాజం కొరకు ఏం చేయాలో చెప్పే లీడర్స్ ఎవరు ఇప్పుడు? ఓ శ్రీరామ శర్మ ఆచార్య, ఓ అరవిందో, వాళ్లేగా లీడర్స్? ఈ కాలపు వాళ్లేగా వాళ్ళు? అంచేత వాళ్ళు గాంధీ గారు నిర్దేశించిన దారిలో అప్పుడు ఎలాగైతే ప్రతి వ్యక్తి నడిచాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? గురుసత్తా నిర్దేశించినటువంటి దారిలో మీరు నడవాలి. కానీ ఈ గురుసత్తా నిర్దేశించినటువంటి దారిలో ఎలా నడవాలి? అన్ని వదిలేసుకుని కాదు. గురువు గారు స్వాతంత్ర సంగ్రామంలో అన్ని వదిలేసుకుని ఏం పాలు పంచుకొని ఆయన అన్ని బాధ్యతలు తీరుస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, మొదటి భార్య తర్వాత రెండో భార్య వచ్చింది. పరీక్షలకి, వాళ్ళ నాన్నగారు పెట్టే పరీక్షలకి సంస్కృతంలో చదువుకుంటూనే ఉన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ లీడర్స్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి వండి పెట్టి ఉండేవాడు, బట్టలు ఉతికేవాడు. రెండవ దీక్ష ఇది. ఇంకా రెండవ దీక్షలో ఇంకా ఏం చేశాడు ఆయన? అది ఆ సాఫల్యం యొక్క సూత్రాలు ఏడు వచ్చేస్తాయి. ఇంకా ఇంకా ఏం చేశాడు? పరీక్ష పూర్తి అయ్యి రెండవ దీక్షకి రావటానికి సెంట్రల్ పాయింట్ ఏం పెట్టుకున్నాం మనం? పాయింటే ఆయన దాదా గురుదేవులు రావటం. మరి ఇక్కడ థర్డ్కి ఇంకా కరెక్ట్ గానే చెప్తున్నారు, కానీ అదే ఒక రూపకల్పన చేసి చెప్పండి. రెండు మనస్సుల మల్లయుద్ధం ఎవరు అన్నాడు? రెండు మనస్సుల మల్లయుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఇంతకి నేను బాధ్యత నెరవేర్చాలా? కుటుంబం వాళ్ళకి చేయాలా? సమాజం వాళ్ళకి చేయాలా? గురువుకి చేయాలా? ఇంతకి ఎవరికి చేయాలి నేను? ఇంకా ఆ చాప్టర్ మీరు చాలా జాగ్రత్తగా చదవండి. రెండు మనస్సుల మల్లయుద్ధం శ్రీరామ శర్మ ఆచార్యకే తప్పలేదు, ఏ గురువుకైనా తప్పదు, అది ఏ శిష్యుడికైనా తప్పదు. చేత ఈ రెండు మనస్సుల మల్లయుద్ధాలలో మీరు నిర్ణయించుకోవాలి మీరు ఏం చేయబోతున్నారు అని. అక్కడ మాత్రము గురువు ఏ మాత్రము మీకు సహాయపడడు. ఇట్ ఈజ్ యువర్ ఫ్యూనరల్. అందువల్ల ఆ మూడవ దీక్ష జన్మ జన్మలు పడుతుంది, సంవత్సరాల సంవత్సరాలు పడుతుంది, చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే మిగతా అన్ని చోట్ల కూడా మీకు ఒక సపోర్టింగ్ హ్యాండ్ ఉంది, ఇక్కడ ఉండదు. మూడవ దీక్షలో ఈ రెండు మనస్సుల మల్లయుద్ధాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు నీకు హెల్ప్ చేయడు. ఇంచేత గురువు హెల్ప్ చేశాడు అంటే అది మూడవ దీక్ష అవదు. నీ స్వతంత్ర నిర్ణయం ఉండాలి. అది నువ్వు ఎటు వెళ్ళుతావు? రావణాసురుడి వైపు మనస్సు మొగ్గుతుందా, రాముడి వైపు మనస్సు మొగ్గుతుందా? హనుమంతుడికి ఆ పాయింట్ వస్తుంది, పాపం ఎగురుతాడు, లంకలో రాముడిని చూస్తాడు. ఆ వర్ణన ఎంత బాగా చేశాడో సుందరకాండలో చూడండి. ఈ రెండు మనస్సులు మన యుద్ధాన్ని వెళ్లి వెళ్లి ఆ అడవి వాడి దగ్గర వెళ్ళాను నేను. వీడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత శక్తిశాలి, ఎంత తేజస్సంపన్నుడు రావణాసురుడు, వీడికి నేను అది నిర్ణయించుకుని ఉంటే అప్పుడు ఏమయ్యేదో మరి మనం ఊహించలేము. ఈ రెండు మనస్సుల మల్ల యుద్ధంలో మీరు ఇప్పుడు ఊగిసలాడుతున్నారు అన్నది మీకు అర్థమైంది కదా. అంచేత మీరు మళ్ళా పిచ్చివాళ్ళలాగా మొదటి దీక్ష రెండవ దీక్ష వైపు వెళ్ళకండి. ఆ రెండు మనస్సుల మల్ల యుద్ధాన్ని మీరు యూ హ్యావ్ టు డిసైడ్. ఏ గురువు మీకు హెల్ప్ చేయలేడు, చెయ్యడు కూడా. ఏంటి అక్కడ మీరు చేయవలసినది? ఇవంతా చేస్తూనే ఉండాలి, బాధ్యత నెరవేరుస్తూ ఉండాలి. దేశకాల పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి గురు పరంపర మహానుభావులు ఏ విధంగా జీవించాలని నిర్ణయించారో ఆ విధంగా జీవిస్తూ ఉండాలి. ఇదంతా జీవిస్తూ ఉన్న తర్వాత మనస్సు ఏం కోరుకుంటుందంటే భౌతిక జగత్తులో సుఖాలు కోరుకుంటుంది. ఈ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తి కొంచెము బిజినెస్ మైండ్ ని కనుక పెట్టుకుంటే సుఖాల పరంపర వాడు వెనక అతలు పరిగెట్టుకొస్తున్నది అన్నది కూడా అర్థమై ఉంటుంది మీకు ఈ పాటికి. అది పెద్ద కష్టమేం కాదు అది. కానీ ద్వంద్వం అలా ఉంటూ ఉంటుంది, అంచేత వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చివరికి ఎప్పుడు మీరు దీన్ని జయించగలుగుతారు? దేన్ని జయించాలి? భౌతిక జగత్తులో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఇలాగ ఉండాలి అని మీరు కోరుకోకండి. ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో ఆ పరిస్థితుల్లోనే మీరు ఉండగలిగితే ఈ రెండు మనస్సుల యొక్క మల్ల యుద్ధమే ఉండదు. అసలు రెండు మనస్సులు ఉండవుగా. ఇంకా రెండు మనస్సులు ఎప్పుడు వస్తాయి? దానికి ట్రిక్ నేను చెప్తున్నది ఇది మీకు. మీ అంతట మీరు ట్రిక్ పట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. పాయింట్ అర్థమవుతే రిజల్ట్, పాయింట్ అర్థమైంది కదా. రెండు మనసులు ఉండకూడదు, భౌతిక సుఖాపేక్ష ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? వస్తాయి, అవన్నీ వస్తాయి, కానీ అక్కడ ఆగిపోతుంది మీకు. ఎంతవరకు ఆగిపోతుంది? ఈ భౌతిక సుఖాపేక్ష యొక్క పరాకాష్ట మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు కంటిన్యూ అవుతుంది. దానికి అనేక జన్మలు పట్టవచ్చు, ఒక జన్మలో అవుతుంది అది. మీరు ఇక్కడ రాంగ్ స్టెప్ వేశారనుకోండి, రాంగ్ రైటో, మళ్ళీ అక్కడ మనం రాంగ్ రైతే అనొద్దు. అది రైతే ఇది రైతే దానికి ఉంది జీవించటమేగా. ఆ తేడాన్ని మీరు అర్థం చేసుకోండి. పృథ్వీగ్రహ వాసులుగా మీరు జీవించదలుచుకుంటే, కంటిన్యూ చేయదలుచుకుంటే రెండవ దీక్ష దగ్గర ఆగిపోతారు. కబుర్లన్నీ చెప్తూ ఉంటారు గురు పరంపర గురించి, దాని పరం గురించి. బాగానే జీవిస్తూ ఉండొచ్చు కూడా, మామూలు మనుషుల కంటే మీరు చాలా ఆదర్శంగా చాలా ఉన్నతంగా కూడా జీవించవచ్చు. కానీ మనస్సు లోపల గీత ఉందనుకోండి మీకు. ఏ గీత? భౌతిక జగత్తులో మీ చేస్తున్నటువంటి పని కానీ మీకు సుఖాలు కానీ అవి మీకు కావాలి కావాలి అని కోరుకున్నారనుకోండి, అక్కడ ఆగుతారు మీరు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు మూడో దీక్షలో చాలా జన్మలు పడుతుందో. కానీ దాటటానికి ఎంత టైం పడుతుంది? కేవలం ఒక సెకండ్. బాబు అనేక జన్మలు బట్టి ఈ మనస్సు నన్ను గంగలోకి దింపింది, ఇప్పుడు గంగలోకి దింపుతోంది అంతే. ఇప్పుడు మనస్సును తీసుకెళ్ళి ఏం చేస్తాం? దాన్ని గంగలో దింపేయండి. దింపేశాక దింపాలా వద్దా అని ఆలోచించారనుకోండి, దింపలేదని అర్థం. దింపేశాక మళ్ళీ మీకు డౌట్ వచ్చిందనుకోండి, అవుతే మాస్టరు ఇది ఉంది కదా అంటే మళ్ళా ఏమైందది? అది మూడో మనస్సు, మూడవ దీక్ష. దాన్ని కావాలంటే మనోనాశనం అని పేరు పెట్టుకోవచ్చు, మీరు మనోలయం అని పేరు పెట్టుకోవచ్చు, అహంకార నాశనం అని పేరు పెట్టుకోవచ్చు, లంకా దహనము అని పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా మీరు పేరు పెట్టుకోవచ్చు. ఈ మూడవ దీక్షకి రేపటి నుంచి మీరు ప్రిపేర్ కండి. అది నేను చెప్పేది. ఏంటి ప్రిపేర్ అవుతుందని మీరు అవుతే? బాధ్యతలు ఎగ్గొట్టరు, కుటుంబానికి చేయవలసింది పరిపూర్ణంగా చేస్తారు, గురు పరంపర ఏ విధముగా మీ జీవితాన్ని జీవించమంటుందో దాన్ని కూడా జీవిస్తారు. దానికి శ్రీరామ శర్మ ఆచార్య అంశదానము సమయదానము అని పేరు పెట్టాడు, ఇంటిగ్రల్ యోగా అని అరవిందో పేరు పెట్టాడు. పేర్లు రకరకాలుగా పెట్టారు, భావం ఒకటే. అర్థమవుతుంది కదా? ఇది ఇక్కడ మీరు మొత్తము మీ ధ్యానాన్ని ఈ తొమ్మిది రోజులు మీరు ఎక్కడున్నా కేంద్రీకరించండి. ఏంటది? మనసులో రకరకాల కోరికలు వస్తుంటాయి. రానివ్వండి, కోరికలు ఆపుకోలేరు మీరు, కానీ కోరికలకి రియాక్ట్ అవుతాం ఆపుకోగలరు. ఆ తేడా అర్థం చేసుకోండి అని చెప్పాను నేను. కోరికలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. సుఖానికి రియాక్ట్ కాకండి, కష్టానికి రియాక్ట్ కాకండి. రియాక్ట్ కాకండి అంటే అర్థం ఏంటి? కష్టాలు భరించమనా? మీకున్న సామర్థ్యాన్ని బట్టి, మీకున్న వనరులను బట్టి దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. రకరకాల మంది మనుషులు వస్తారు. ఆధ్యాత్మికత అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కష్టాలు పడటం. కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటే మీరు కష్టాలు పడని అది వేరే విషయం, కానీ కష్టాలు కొని తెచ్చుకోక్కర్లే. మీరు దీని మీద కూర్చున్నాను కదా, నేను చాలా పెద్ద యోగి నేను, ఇక్కడ ముళ్ళు పెట్టుకుని ముళ్ళ మీద కూర్చున్నాను అనుకోండి, కానీ గ్యారంటీగా అప్పుడు మీరే వీడు చాలా గొప్ప యోగి అంటారు. ఇలా కూర్చుంటే అనరు మీరు, ఇప్పుడు ఇక్కడ ముళ్ళు తెచ్చేసుకుని కొంచెం తెలివైన వాడిని అయితే గుచ్చుకునే ముళ్ళన్నీ బయట పెట్టి లోపల రబ్బర్ ముళ్ళు పెట్టుకుంటే, రబ్బర్ ముళ్ళు కాస్త నొప్పి పెట్టకుండా చూసుకుందాం, అది ప్లాస్టిక్వి, ట్రై చేద్దాం. అప్పుడేంటి, మీరు మీ వాళ్ళని కూడా తీసుకొస్తారు. అబ్బో పెద్ద యోగి వచ్చాడండి, ఏంటి వాడి యోగం అంటే ముళ్ళ మీద కూర్చుండండి, భలే యోగి. ఈ ముళ్ళ పందులు అవి చాలా పెద్ద యోగులు అన్నమాట అప్పుడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వస్తి. Thank you.